నాడీ వ్యవస్థకు సంబంధించి దీర్ఘకాలిక అనారోగ్య సమస్య న్యూరో డీజెనరేటివ్ వ్యాధి గురించి విస్తృతమైన అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 11న పార్కిన్సన్స్ దినోత్సవంగా పాటిస్తున్నారు. ఈ పార్కిన్సన్ దినోత్సవం నాడు వ్యాధి లక్షణాల గురించి, చికిత్సా విధానం గురించి అవగాహన కల్పించడానికి ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ బిందు మీనన్ గారు ఈరోజు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ బిందు మీనన్ గారు, ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రానికి స్వాగతం, సుస్వాగతం మేడం.
నమస్తే
మేడం. అసలు ఈ పార్కిన్సన్ వ్యాధి అంటే ఏంటి?
పార్కిన్సన్ వ్యాధి మెదడుకి సంబంధి ఒక వ్యాధి. దాంట్లో మామూలుగా మనకి బ్రెయిన్లో సెల్స్ చాలా రకాలుగా ఉంటుంది. దాంట్లో కొన్ని భాగంలో ఉండే సెల్స్ దాన్ని డీజెనరేషన్ చెప్పేది, ఒక వయసు దాటిపోయినాక ఏ వ్యక్తికి కూడా ఆ సెల్స్లో కొంచెం చిన్నగా అయ్యే అవకాశాలు ఉంటుంది. కానీ వ్యాధిలో అది చాలా ఫాస్ట్గా చిన్నగా అయిపోయేది, ఆ ఒక్క ప్రత్యేకంగా భాగంలో మాత్రం చిన్నగా అయిపోయి అక్కడి నుంచి ఒక హార్మోన్ ట్రాన్స్మిటర్ చెప్పేది డోపమీన్, ఆ డోపమీన్ బాడీలో తగ్గిపోతుంది. డోపమీన్ అంటే ఒక హార్మోన్, ఒక న్యూరో ట్రాన్స్మిటర్ ఆ భాగంలో మనిషికి ఎందుకు అవసరం అంటే అది స్పీడ్. మనం ఎంత ఫాస్ట్గా ఒక వ్యక్తి నడిచేది, మాట్లాడేది, నవ్వేది, బాడీది, ఎక్స్ప్రెషన్ది, రాసేది, అన్నీ చేసేది ఆ డోపమీన్ హార్మోన్తో. అది కాకుండా అది ఒక మోటివేషనల్ హార్మోన్ కూడా. మనం చేయాలి, ఈరోజు నేను ఈ పని చేయాలి, ఈరోజు ఇట్ట చేయాలి, ఈరోజు మాకు ఈ టార్గెట్స్ ఉన్నాయి, అటువంటి ఉండేది కూడా ఆ డోపమీన్ హార్మోన్ నుంచి. అప్పుడు ఆ న్యూరో ట్రాన్స్మిటర్ ఆ హార్మోన్ ఒక బ్రెయిన్ ది భాగం, దట్ ఇస్ టు కాల్డ్ సబ్స్టాన్షియా నైగ్రా, ఆ భాగం నుంచి తగ్గిపోతే ఆ వ్యక్తికి పార్కిన్సన్ డిజీజ్ చేరిపోతుంది.
అంటే ఈ బ్రెయిన్ లోనే డోపమిన్ అనే హార్మోన్ తగ్గిపోవడం వల్ల ఈ వ్యాధి తీవ్రత పెరుగుతుంది.
ఎస్, అది కాకుండా అది ఆల్మోస్ట్ 70-80% దాకా తగ్గిపోతే మాత్రం ఆ వ్యాధి బయటపడుతుంది. ఇన్ఫాక్ట్ అది 20-30-40% ఉన్నప్పుడు పేషెంట్స్ అది రికగ్నైజ్ చేయడం కుదరదు, ఎందుకంటే వెరీ మైనర్ సింప్టమ్స్ మాత్రం ఉంటుంది. సో మనం అనుకోండి 20-30% లో వెరీ స్మాల్ సింప్టమ్ ఉన్నప్పుడు ఎవరు కూడా అది రికగ్నైజ్ చేయడం కుదరదు. 70-80% అయినప్పుడు అది వ్యాధిగానే బయటపడుతుంది, అప్పుడు మాత్రం పేషెంట్స్ హాస్పిటల్కి రావడం కూడా జరుగుతుంది. అది ఒక న్యూరో డీజెనరేటివ్ వ్యాధి. అంటే ఏం కారణం దానికి ఉండదు, దానికే మన భాషలో అంటే మన సైంటిఫిక్ లాంగ్వేజ్ లో మనం దాన్ని ఇడియోపెథిక్ పార్కిన్సన్ డిసీజ్ చెప్పేది, ఎందుకంటే దాంట్లో కారణం లేదు. ఏ కారణం వల్ల ఆ ఏరియాలో ఆ సబ్స్టాన్షియా నైగ్రాలో డోపమిన్ తగ్గుతుందంటే ఎవరికి తెలీదు, కానీ అది ఒక్కొక్క వ్యక్తికి అట్లా తగ్గిపోతుంది.
వ్యాధి లక్షణాలు ఏంటి?
అప్పుడు యాజ్ ఐ సెడ్, నేను చెప్పే ప్రకారంగా డోపమిన్ మనకి స్పీడ్ ఇచ్చేది. అప్పుడు పైన నుంచి మన హెడ్ నుంచి కింద వరకు చూస్తే అది ఏది కూడా మన బాడీలో మూవ్మెంట్ ఏది కూడా మూవ్మెంట్ ఉండేది స్లో అయిపోతే ఆ భాగంకి స్లోనెస్ ఇచ్చేది. అప్పుడు ఒక ఒక వ్యక్తిని మనం పార్కిన్సన్ డిజీజ్ ని విజువలైజ్ చేస్తే ఫస్ట్ దానికి ఇట్లా ఉనకొస్తుంది, చేతులు ఉనుకొచ్చేది, అది రెస్ట్లో ఉండేది. మామూలుగా కూర్చున్నప్పుడు చేయి ఇట్లా ఉనుకుతానే ఉంటుంది, అది ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ఏదైనా వస్తువులు పట్టుకున్నప్పుడు అది ఉనుకు కనిపించదు, మళ్ళీ ఆ వస్తువును చేతిలో చాలాసేపు పట్టుకుంటే మళ్ళీ ఆ ఉనుకు స్టార్ట్ అయిపోతుంది. దాన్ని రెస్టింగ్ ట్రెమర్స్ చెప్పేది, రెస్ట్లో మాత్రం ఉండేది. యూజువలీ అది వన్ సైడ్లో ఉండేది, యూజువలీ అది చేతిలోనే స్టార్ట్ అయ్యేది, వెరీ రేర్గా కాళ్ళు కూడా స్టార్ట్ అయ్యేది. వన్ సైడ్ నుంచి మళ్ళీ అది వేరే సైడ్కి కూడా, ఏమంటే డిజీజ్ ప్రోగ్రెస్ అయినప్పుడు, అంటే వ్యాధి పెరుగుతూనే ఉంటుంది. యాజ్ ఐ సెడ్, అది న్యూరో డీజెనరేటివ్ డిసీజ్ కాబట్టి వ్యాధి పెరుగుతుంది కంపల్సరీగా. కొంతమందికి ఫాస్ట్, కొంతమందికి స్లో, అది ఒక్కొక్క వ్యక్తిలో డిఫరెంట్గా ఉంటుంది. అది పెరిగినప్పుడు అది ఒక చేతి నుంచి వేరే చేయికి ఆ ట్రెమర్స్ ఉనుకు స్టార్ట్ కంటిన్యూ అయ్యేది. దాని తర్వాత బాడీ స్టిఫ్ అయిపోతుంది. అంటే మనం మనిషిని ఒకటి కూర్చున్నప్పుడు ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఒక పైప్ అనుకోండి మనకి ఎలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఆ విధంగా ఉండదు, ఒక బొమ్మలాగా ఉంటారు. ఎస్, అట్లా వెరీ స్టిఫ్గా ఉంటారు. టర్న్ చేయాలంటే కూడా ఫుల్గా టర్న్ అవుతారు. అంటే మనం టర్న్ చేసేది కాలు మాత్రం ఒక పక్క పెట్టేది, చేయి ఒక పక్క, అట్లా మనం టర్న్ అయ్యేది. వ్యక్తి మాత్రం మొత్తం ఒక ఎన్ బ్లాక్ టర్న్ అవుతారు, అంటే స్టిఫ్గా అయిపోతారు. అది కాకుండా స్లోనెస్, యాజ్ ఐ సెడ్, ఆ స్లోనెస్ అన్నిట్లో ఉంటుంది. అప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూస్తే, మనం ఇప్పుడు మాట్లాడినప్పుడు ఒక 20 times దాకా ఐస్ బ్లింక్ చేసేది మనం. అప్పుడు పార్కిన్సన్ పేషెంట్ని చూస్తే వాళ్ళు బ్లింకింగ్ చాలా తగ్గిపోతుంది, ఆల్మోస్ట్ 9-10 times దాకా అవుతుంది. అప్పుడు ఒక స్టేరింగ్ లుక్, ఒక బాగా ఆశ్చర్యంగా వ్యక్తి అన్నిటిని చూస్తున్నారు అలా కనిపిస్తుంది,
ఆశ్చర్యపోవడం
అట్లా కనిపిస్తుంది. పేషెంట్ ఇలాగనే ఉంటారు, ఐ బ్లింకింగ్ ఉండదు. అది కాకుండా మనిషిని మనం ఎప్పుడు ఏదైనా ఉంటే మాట్లాడినప్పుడు, నేను ఇప్పుడు మాట్లాడినప్పుడు మనం మింగేది, మధ్య మధ్యలో మింగేది, మింగుతానే ఉండేది. కానీ పార్కిన్సన్ పేషెంట్ మింగేది కూడా స్లో అయిపోతుంది, మిగతా అన్ని స్లో అవుతుంది. అదేవిధంగా పార్కిన్సన్లో ఇది కూడా మింగేది స్లో అయిపోతుంది, కాబట్టి జుల్లు కారుతానే ఉంటుంది. ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఉండదు. ఇప్పుడు మనకేదైనా దుఃఖం, సంతోషం, ద్వేషం ఏది ఉంటే కూడా ఫేస్లోనే ఫస్ట్ తెలిసిపోయేది. ఆ పేషెంట్ లో మనకి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ స్లో అయిపోతుంది. అప్పుడు దూరం నుంచి చూస్తే ఎర్లీ స్టేజ్, దట్ ఐ సెడ్ మనకి ఫస్ట్ లో కనుక్కోవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. ఎర్లీ స్టేజ్ లో చూస్తే అది పేషెంట్ ఒక ఆలోచన చేస్తున్నారు, దుఃఖంగా ఉన్నారు అలా కనిపిస్తుంది. కాబట్టి కొన్నిసార్లు వ్యాధి కూడా మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత స్లోనెస్ మనకి హ్యాండ్ రైటింగ్ లో, పేషెంట్ చెక్ సైన్ చేసేటప్పుడు ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, వాళ్ళు హ్యాండ్ రైటింగ్ చిన్నగా అయిపోతుంది. రాసేటప్పటి నుంచి అట్లా ఫస్ట్ 1-2 సెంటెన్స్ లెటర్స్ ఫస్ట్ రాస్తారు, తర్వాత సైజ్ ఆఫ్ ద లెటర్స్ బాగా చిన్నగా అయిపోతుంది. రెండోది ఉనుకు ఉంటుంది కాబట్టి పెన్ పట్టుకున్నప్పుడు ఆ ఉనుకు కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. దాంతో మనిషిని నడిచేటప్పుడు పేషెంట్ ఇట్లా కొంచెం ఉంగి నడుస్తారు, అంటే రెండు చెయ్యి బాగా ఆనుకొని మనం నడిచేది. ఏ వ్యక్తి కూడా నడిచేటప్పుడు మనకు అది తెలియకుండా ఉంటుంది, ఆపోజిట్ లెగ్ అండ్ హ్యాండ్ మనం ఆనుకొని నడిచేది, అది ఉండదు. చెయ్యి రెండు, ఏ చెయ్యికి ఏ ఫస్ట్ సింప్టమ్ వచ్చిందో ఆ చెయ్యికి మూమెంట్ తగ్గిపోతుంది, కాబట్టి ఆ చెయ్యి పక్కనే అలాగా బాడీతోనే ఉంటుంది, అది ఆనుకోవడం ఉండదు. నడిచేది ఆ స్టెప్స్ మనం ఒకటి ఒక మనం అర్థం చేయాలంటే ఒక స్టెప్ దాటి కాలు అడుగు డిస్టెన్స్ తర్వాత మనం ఒక అడుగు పెట్టేది. పార్కిన్సన్ పేషెంట్ దగ్గర దగ్గర పెడతారు, అది దూరం నుంచి మనం వింటే కూడా అర్థం అవుతుంది, ఎందుకంటే ఆ స్టెప్స్ వాళ్ళ కాలు ఎత్తుకోకుండా నడుస్తారు. అప్పుడు ఆ కచ్ 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 సౌండ్స్ వస్తుంది మనకు నడిచేటప్పుడు. ఉంగి నడుస్తారు, మళ్ళా కాలు దగ్గర దగ్గర పెట్టుకొని కాలు ఎత్తుకోరు, కాబట్టి కొన్నిసార్లు పడిపోయే అవకాశాలు ఉంటుంది. ఇదే విధంగా ఆ వ్యక్తి వ్యాధి పెరిగినప్పుడు పేషెంట్ కొన్నిసార్లు స్లో నడిచే వాళ్ళు సడన్ గా ఏదో ఒకటి కారణంలో ఫాస్ట్ గా నడిచి వెళ్ళిపోతారు. దాన్ని మనం పారాడాక్సికల్ వాకింగ్ చెప్పేది. ఎప్పుడు స్లోగా నడిచే వాళ్ళు ఒక్కొక్కసారి ఏదో కారణం, ఏదో ఒకటి ఈవెంట్ జరిగినప్పుడు వాళ్ళ రియాక్షన్ సడన్ గా వేరే ఉంటే వాళ్ళు ఫెస్టినేషన్ చెప్తారు, అది ఫాస్ట్ గా నడిచి వెళ్ళిపోతారు. అదే విధంగా వాళ్ళ మనసు కూడా కొంచెం స్లోగా ఉంటుంది, వాయిస్ బాగా లోగా మాట్లాడతారు. ఇప్పుడు మనం మాట్లాడినప్పుడు దాంట్లో అండ్యులేషన్స్, ఒక్కసారి మనం హై పిచ్ ఒక్కసారి లో పిచ్ ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ లో మనం మాట్లాడేది. పార్కిన్సన్ పేషెంట్ మాటలో మనకు ఒకే లెవెల్ డెసిబెల్, ఒకే డెసిబెల్ లో ఉంటుంది వాళ్ళు, అప్ డౌన్ ఏముండదు, బాగా సాఫ్ట్ అయిపోతుంది వాళ్ళ వాయిస్ కూడా. సో ఎందుకు ఇది పేషెంట్స్ రిలేటివ్స్ కి అర్థం చేయడం ఇబ్బంది అవుతుందంటే, నేను ఇప్పుడు చెప్పేది కూడా మేబీ అన్ని దాంట్లో కవరప్ అవ్వలేదనుకో, ఇదన్నీ ఒకటి కాదు. లైక్ ఇప్పుడు ఒక వ్యక్తికి ఇప్పుడు చెస్ట్ పెయిన్ ఉంది, హార్ట్ అటాక్ వచ్చింది, ఒక సింప్టమ్ మాత్రం ఉంది. పార్కిన్సన్ లో అలా కాదు, కొంతమందికి ఉనుకుంటుంది, కొంతమందికి స్లో ఉంటుంది, కొంతమందికి ఉంగిపోయి ఉంటారు, కొంతమంది బ్లింకింగ్, అట్లా అన్ని కాంబినేషన్ ఉండాలి అవసరం లేదు, ఒకటొకటి మాత్రం ఉంటుంది. బట్ ఇన్ జనరల్ ఉనుకుంటుంది, స్లోనెస్ ఉంటుంది, నడిచేది ఇబ్బంది ఉంటుంది, స్టిఫ్ అయిపోతుంది బాడీ, పడిపోయే అవకాశాలు కూడా ఉంటుంది. ఇటువంటి అన్ని ఉన్నప్పుడు స్లోనెస్ ఏదైనా వ్యక్తికి సడన్ గా అట్లా స్టార్ట్ అయిపోయి ఇబ్బంది అవుతుందంటే డాక్టర్న కన్సల్ట్ చేయాల్సి వస్తుంది.
అంటే మీరు చెప్పిన ఈ లక్షణాలు ఏమున్నా సరే డాక్టర్ని కలవటం మంచిది.
ఎస్, అప్పుడు పార్కిన్సన్ పేషెంట్ అలా వేరే ఏమైనా కారణాల వల్ల ఇది ఈ విధంగా సింప్టమ్ పార్కిన్సన్ లాగా సింప్టమ్ కనిపిస్తుందా, అది డీటెయిల్ గా మనం వాళ్ళ వ్యాధి వేరే డిజీజెస్ వేరే మందులు అదన్నీ చూసుకుంటే మనకి తెలిసిపోతుంది.
మేడం ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలన్నీ కూడా పక్షవాతానికి సంబంధించిన లక్షణాలు.
వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ పక్షవాతం మెదడుకి సంబంధి వ్యాధి, పార్కిన్సన్ డిజీజ్ కూడా మెదడుకి సంబంధి వ్యాధి. రెండిట్లో డిఫరెన్స్ ఏముందంటే పక్షవాతం జరిగేది సడన్ గా వచ్చే ఒక వ్యాధి, ఉన్నట్టుండి జరిగే ఒక వ్యాధి, అది రక్తనాళాల్లో బ్లాక్ కానీ రక్తనాళాలు చిట్లిపోతే అటువంటి జరిగే వ్యాధి. పార్కిన్సన్ డిసీజ్ నేను చెప్పేది ఒక న్యూరో డీజెనరేటివ్ డిసీజ్, ఒక భాగంలో ఒక సెల్ స్లోగా చిన్నగా అయిపోతానే ఉంది వయస్సు ప్రకారంగా కొంతమందికి ఆ వ్యాధి. దీంట్లో స్లోగా సింప్టమ్స్ వచ్చేది స్లోనెస్, ఉనుకు ఇదని. పక్షవాతంలో అలా కాదు, ఉన్నట్టుండు మాట్లాడడానికి ఇబ్బంది, ఫేస్ ముఖం ఒక పక్కకి వెళ్ళిపోవడము, మాట తడపడితే చేయి కాలు వీక్నెస్, చేతిలో కాళ్ళు తిమ్మురుగా నమ్నెస్ ఫీలింగ్ ఏమైనా ఉంటే, నడిచేది ఇబ్బంది, మింగేదానికి ఇబ్బంది, చూపు తగ్గిపోతే ఏమీ కనిపించుకోకుండా ఉంటే మనిషిని వ్యక్తులు రెండుగా కనిపిస్తే, అటువంటి పరిస్థితిలో ఆ వ్యాధికి పక్షవాతం వ్యాధికి 3.5 గంటల్లో హాస్పిటల్కి వెళ్తే ఆ రక్తనాళాల్లో బ్లాక్ ఉంటే అది కరిగేదానికి ఇంజెక్షన్ కూడా ఉంటుంది. అప్పుడు రెండు మెదడుకి సంబంధి, ఇది ఉన్నట్టుండి జరిగేది, ఇది నిదానంగా జరిగేది, సింప్టమ్స్ కూడా డిఫరెంట్ గానే ఉంటుంది.
మేడం ఈ వ్యాధి వయసు పైబడిన వారికి వస్తుందా లేక చిన్న వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా?
ఎస్, ఇది వ్యాధి అయితే 60-60 సంవత్సరం వయసు దాటిపోయిన వాళ్ళకే ఎక్కువగా వచ్చేది. ఎందుకంటే నేను చెప్పే ప్రకారంగా న్యూరో డీజెనరేటివ్ అంటే ఆ ఒక ఏరియాలో ఒక భాగంలో ఆ బ్లడ్ సెల్ ఆర్ సెల్స్ న్యూరాన్స్ చెప్పేది అది చిన్నగా అయిపోతానే ఉంది కాబట్టి అది జరిగేది. యూజువలీ 60 సంవత్సరం దాటిపోతే ఉండేది, కానీ కొంత కొంతమంది యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్ డిసీజ్ అట్లా కూడా ఉంటుంది, దాన్న మనం వైఓపీడీ చెప్పేది. కొన్ని జెనెటిక్ కారణాల్లో కొంతమందికి 40 and 50 years ఎర్లీ ఆన్సెట్, యంగ్ ఆన్సెట్ కూడా జరిగేది. అది ఒక 15% to 20% దాకా పేషెంట్స్కి ఉండొచ్చు.
డాక్టర్ గారు, చిన్న వయసులో వచ్చే పార్కిన్సన్ వ్యాధికి, వయసు మీరిన తర్వాత వచ్చే పార్కిన్సన్ వ్యాధికి తేడాలు రెండు ఒకేలాగా ఉంటాయా?
దాదాపు సిమిలర్గానే ఉంటుంది. అంటే మనం చెప్పే ప్రకారంగా ఉనకు ఉండడం, స్లోగా అయిపోవడం, స్టిఫ్గా అయిపోవడం, ఇదన్నీ అట్లే ఉంటుంది. కానీ చిన్న వయసు వాళ్ళకి కొంచెం ఒక డిస్కైనెసియాస్, అబ్నార్మల్ మూమెంట్స్, అంటే ఒక డాన్సింగ్ టైప్ ఆఫ్ మూమెంట్స్, టాబ్లెట్స్తో సెన్సిటివిటీ కూడా వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఉనక కాకుండా అబ్నార్మల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మూమెంట్స్ కూడా యంగ్ పార్కిన్సన్, చిన్న వయసులో ఉండే వాళ్ళకి కొద్దిగా ఎక్స్ట్రాగా కనిపిస్తుంది.
మేడం, ఈ పార్కిన్సన్ వ్యాధి వస్తే పూర్తిగా నయమయ్యే అవకాశం ఉందా?
పార్కిన్సన్ డిసీజ్ వ్యాధికి పూర్తిగా క్యూర్ లేదు. ఎందుకంటే యాజ్ ఐ సెడ్, అది బ్రెయిన్లో సెల్స్ చిన్నగా అయిపోతే ఆ భాగం నుంచి డోపమిన్ రావడమే తగ్గిపోతుంది, దానివల్ల వ్యాధి వచ్చేది. అప్పుడు మనకి మళ్ళీ ఆ బ్రెయిన్ సెల్స్కి రికవరీ చేయడం కుదరదు. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ హ్యాపీ పార్ట్ ఇస్ ఆ వ్యాధిని మనం కంట్రోల్ చేయగలుగుతాను. క్యూర్ లేకపోవడం అది ఒక వేరే విషయం, కానీ కంట్రోల్ అయితే మనం చేయగలుగుతాను. కంట్రోల్ అంటే సింప్టమ్స్ కంట్రోల్ చేయొచ్చు, మనం వ్యాధిని కాదు కంట్రోల్, వ్యాధి వల్ల వచ్చే సింప్టమ్స్ మనం కంట్రోల్ చేయొచ్చు. ఒకసారి పార్కిన్సన్ పేషెంట్స్ డయాగ్నోసిస్ అయింది అప్పుడు వాళ్ళు లైఫ్ లాంగ్ మెడికేషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు డోపమిన్ లేదు బాడీలో, మనం డోపమిన్ పేషెంట్కి ఇస్తున్నాను ఈ రోజు, 24 hours మనం పేషెంట్కి డోపమిన్ ఇచ్చాను. నెక్స్ట్ డే మనం డోపమిన్ ఇవ్వకపోతే ఎక్కడి నుంచి వచ్చేది? డోపమిన్ రాదు. బ్రెయిన్ అయితే ఆల్మోస్ట్ 70 to 80% డ్యామేజ్ అయిపోయి డోపమిన్ సెక్రీట్ చేయట్లేదు. అప్పుడు మనం మెడికల్ మీన్స్ ద్వారా డోపమిన్ ఇవ్వకపోతే ఆ నెక్స్ట్ 24 hours పేషెంట్కి ఉనుక్కుంటుంది, స్లోగా ఉంటుంది, నడిచేది ఇబ్బంది ఉంటుంది, మాట్లాడేది ఇబ్బంది ఉంటుంది, పేషెంట్ పడిపోయే అవకాశాలు ఉంటుంది. సో ఎవ్రీ డే పేషెంట్కి టాబ్లెట్స్ అవసరపడుతుంది. దేవుడు ఇచ్చే డోపమిన్, మనం సైన్స్ ప్రకారం ఇచ్చే డోపమిన్లో కంపల్సరీగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. వాట్ గాడ్ హెస్ గివన్, నేచర్ హెస్ గివన్, మనకు కాంపిటీషన్ ఉండదు. కాబట్టి అది కంట్రోల్ చేయగలుగుతాను. అది ఎంత పర్సెంట్ కంట్రోల్ చేయగలుగుతాను, అది పేషెంట్ వచ్చాక వాళ్ళ సిమ్టమ్ చూశాక ఎంత నయమైంది, ఎంతవరకు వాళ్ళకి కంఫర్ట్ లెవెల్ ఉంది, కంఫర్ట్ జోన్లో ఉందా, ఇంతవరకు ఓకే పేషెంట్ మేనేజ్ చేయగలుగుతున్నారా వాళ్ళ డైలీ యాక్టివిటీస్, దాని ప్రకారంగా మనం నెల నెల పేషెంట్కు ఒక స్టాండర్డ్ డోస్ రెజ్యుమెన్ ఇచ్చేది. తర్వాత యాజ్ ఐ సెడ్, ఓన్లీ మెడికేషన్ కాదు, వాళ్ళకి చాలా టిప్స్ ఉంటుంది మనం వాళ్ళకి చెప్పేది. సో దే హ్యావ్ ఎ కంఫర్టబుల్ లైఫ్.
డాక్టర్ గారు, ఇప్పుడు చాలా బిజీగా ఉంటారు, అప్పుడప్పుడు మీ రిలాక్సేషన్ కోసం ఏమైనా సినిమాలు చూడటం కానీ పాటలు వినటం కానీ ఏమన్నా చేస్తుంటారా?
అది చెప్పాలంటే పాట వినటం కాదు, పాట పాడుతాను.
మరో ప్రశ్న అడగబోయే ముందు మా శ్రోతల కోసం ఒక మంచి పాట పాడి వినిపించగలరా?
తప్పకుండండి. ఆతే జాతే హస్తే గాతే సోచా థా మేనే మన మే కయీ బార్ వో పెహలీ నజర్ హల్కా సా అసర్ करता है क्यों इस दिल को बेकरार रुक के चलना चल के रुकना ना जाने तुम्हें है किसका इंतजार मेरा वो यकीन कहीं मैं तो नहीं लगता है ये ही क्यों मुझको बार बार यही सच है शायद मैंने प्यार किया हाँ हाँ तुमसे मैंने प्यार किया.
ధన్యవాదాలు మేడం, చాలా చక్కగా పాడు పాడారు.
థ్యాంక్ యూ.
డాక్టర్ గారు, ఈ వ్యాధికి మందులతో పాటు ఏదైనా సర్జికల్ ప్రొసీజర్ చేయాల్సిన అవసరం ఉంటుందా?
డిజీస్ ఎప్పుడు ప్రోగ్రెస్ అయ్యే అవకాశాలు ఉంటుంది. నేను ఫస్ట్గా చెప్పేది ఇది న్యూరో డీజెనరేటివ్ అగైన్ అయితే ఆ సెల్స్ మన చేతిలో లేదు, కానీ సెల్స్ని మనం డోపమిన్ సప్లిమెంట్ చేస్తాను. కానీ వయసు పెరిగినప్పుడు ఇంకా మనకు వ్యాధి పెరిగే అవకాశాలు ఉంటుంది. కొంతమందికి స్లో, కొంతమందికి ఫాస్ట్గా పెరిగేది. అప్పుడు పెరిగినప్పుడు మనకి డోసెస్ ఒకటి మార్చాలి, యాడ్ చేయాలి, డోపమిన్ సప్లిమెంట్ చేయాలి, డోపమిన్ లాగా కొన్ని టాబ్లెట్స్ యాడ్ చేయాలి. కొంతమంది పేషెంట్స్కి ఏమవుతుంది ఏమవుతుందంటే సడన్ గా వాళ్ళు నడిచేటప్పుడు వాళ్ళు స్టక్ అయిపోతారు. సడన్ గా ఆ సడన్ గా స్టక్ అయిపోయి కొన్ని నిమిషాల దాకా వాళ్ళు అక్కడ స్టక్ లోనే ఉంటారు. ఆ సమయంలో ఇమీడియట్ గా మనం ఒక టాబ్లెట్ వేసుకుని పేషెంట్ బాగా చేయడానికి కుదరదు. ఎందుకంటే టాబ్లెట్ కు ఒక హాఫ్ లైఫ్ ఉంటుంది. టాబ్లెట్ బాడీకి వెళ్తారు, కడుపులో వెళ్తారు, బ్లడ్ స్ట్రీమ్ కి వెళ్తారు, అప్పుడు దాకా పేషెంట్ అలాగా నిలబడేది ఉండదు. బికాస్ కొన్ని వర్కింగ్ మెన్ అండ్ విమెన్ ఉంటారు, వాళ్ళ స్కూల్ కాలేజెస్ ఏదైనా ఆఫీసెస్ లో వర్క్ చేసి సడన్ గా అట్లా స్టక్ అయిపోతే కష్టం అవుతుంది. కాబట్టి కొన్ని పేషెంట్స్ కి మనకు ఒక ఇంజెక్షన్ కూడా ఉంది, దాన్ని ఎపోమార్ఫిన్ ఇంజెక్షన్ చెప్పేది. అది ఇటువంటి పరిస్థితిలో ఉంటే వాళ్ళు అది ఇంజెక్ట్ చేయడానికి, అందరికి కాదు, ఇది జస్ట్ వెరీ స్మాల్ సబ్సెట్. అది మనకు హాస్పిటల్కి వస్తే వాళ్ళ హిస్టరీ అన్ని తీసుకొని మనకి వాళ్ళకి ఆ టెస్ట్ డోస్ ఇచ్చి వాళ్ళకి ఆ ఇంజెక్షన్ ఉపయోగపడుతుందా లేదా కనుక్కొని పేషెంట్కి అండర్స్టాండింగ్ ఉంటే, రిలేటివ్స్కి అండర్స్టాండింగ్ ఉంటే మనకు ఆ ఇంజెక్షన్ పంప్ ఉంటుంది. తర్వాత ఈ డిసీజ్ పెరుగుతూనే ఉంది, ఆ పరిస్థితిలో మందులు మాత్రం, టాబ్లెట్స్ మాత్రం మనం అప్ అండ్ డౌన్ చేయడానికి కుదరదు. ఎందుకంటే టాబ్లెట్స్లో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. టాబ్లెట్స్ ఎక్కువ అయిపోతే డోపమిన్, ఇప్పుడు డోపమిన్ స్పీడ్ ఇచ్చేది, ఎక్కువ డోపమిన్ పెట్టేస్తే ఎక్కువ స్పీడ్ అయిపోతుంది, ఎక్కువ కదులుతారు పేషెంట్, మూమెంట్ ఎక్కువ అయిపోతుంది, పేషెంట్ మూమెంట్ కంట్రోల్ చేయడం ఇబ్బంది అయిపోతుంది. అప్పుడు మనం డోపమిన్ టాబ్లెట్ తగ్గించుకుంటే పేషెంట్ స్టిఫ్ అయిపోతారు. అట్టా ఒక పరిస్థితి వచ్చే అవకాశాలు ఉంటుంది పేషెంట్స్ లో. అప్పుడు ఏం చేస్తారంటే, మనం పేస్ మేకర్ వినే ఉంటారు అందరూ, హార్ట్ పని చేయకపోతే మనం ఒక స్మాల్ పాకెట్ చెస్ట్ లో పెట్టి ఆడ హార్ట్ కి మనం ఒక వైర్ పెట్టి హార్ట్ కి మనం స్టిమ్యులేట్ చేసేది అండ్ హార్ట్ బాగా వర్క్ చేసేది. అదేవిధంగా బ్రెయిన్ కి కూడా ఒక చిన్న వైరు, ఆ ఏరియా నేను ముందు చెప్పాను కదా ఎక్కడ డోపమిన్ సెక్రీట్ అవుతుందో ఆ ఏరియాకు ఒక వైర్ లాగా పెట్టేసి మనం ఇక్కడ ఒక పాకెట్ లాగా పెట్టి పేస్ మేకర్, దాన్ని మనం చెప్పేది డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. సో అదొక ప్రొసీజర్, దాట్స్ అ సర్జికల్ ప్రొసీజర్, దాట్ ఈస్ అన్ ఇంప్లాంటేషన్. అది అగైన్ పేషెంట్ కి డిజీజ్ పెరుగుతూనే ఉంది, మందులు మనకి సాచ్యురేట్ అయిపోయింది, పేషెంట్స్ కి మందులతో మనం అప్ అండ్ డౌన్ చేసుకుని డిసీజ్ కి వ్యాధికి ఈ టాబ్లెట్ ఆ టాబ్లెట్ ఎప్పుడు ట్రై చేయడం బాగుండదు. అప్పుడు ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ మనం పేషెంట్ కి చెప్పాల్సి వస్తుంది. పేషెంట్ అందరు పేషెంట్ దానికి అనుకూలంగా ఉండకపోవచ్చు, బట్ ఉంటే ఆ ఒక ఆల్టర్నేటివ్ థెరపీ, ఆల్టర్నేటివ్ సర్జికల్ రెమెడీ ఉంది. ఇదన్నీ మనం పక్కన పెడితే మెడికేషన్స్ ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, బట్ యాజ్ డాక్టర్స్ వీ ఫీల్ దట్ పేషెంట్ బ్రెయిన్ యాక్టివ్ ఉండాలి, ఫిజికలీ యాక్టివ్ ఉండాలి, ఎక్సర్సైజెస్ చేయాలి, సైక్లింగ్ చేసుకోవాలి, సోషలైజ్ చేసుకోవాలి. ఇలాగన్నీ మనం చాలాసార్లు పేషెంట్కి చెప్తే పేషెంట్ చేయడం కష్టం, ఎందుకంటే అంత ఫెసిలిటీస్ ఉండదు, పక్కన వాళ్ళు ఎవరు మాట్లాడరు, అందరూ వాళ్ళ గుఫాలో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ సెల్ ఫోన్స్లో ఉన్నారు. కాబట్టి మనకి ఇప్పుడు పార్కిన్సన్ డిజీజ్ అండ్ మూమెంట్ డిసార్డర్ సొసైటీ, PDMDS, మా టీచర్ డాక్టర్ ప్రొఫెసర్ సింగల్ స్టార్ట్ చేశారు అది, అండ్ ఇప్పుడు అన్ని బ్రాంచెస్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఉన్నాయి. మనకి నెల్లూరులో కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు ఎవ్రీ వీకెండ్లో ఒక రోజు, మండే ఇప్పుడు మనం పెట్టేది, ఇంతకుముందు ఫిజికలీగా చేసేది, ఇప్పుడు ఆన్లైన్లో మనకు డాక్టర్ శాలిని కోఆర్డినేటర్గా చేస్తారు. మనకి పేషెంట్స్ అందరూ జూమ్లో కనెక్ట్ అవుతారు. ఇట్ ఈస్ ఎ ఫ్రీ సెషన్. పేషెంట్స్కి ప్రతి వీక్ ఒక్కొక్క యాక్టివిటీ ఉంటుంది. ఒకటి మాట్లాడేది, ఒకటి డ్రెస్సింగ్ది, క్రియేటివ్ యాక్టివిటీ ఉంటుంది, మెంటల్ అరిథమెటిక్ ఉంటుంది, ఫిజియోథెరపీ ఉంటుంది, సింగింగ్ ఉంటుంది. ఇదన్నీ మనం పేషెంట్కి చెప్పేదంటే ఎంతవరకు మనం బ్రెయిన్ యాక్టివ్గా ఉంచుకుంటే అంత డోపమిన్ రిక్వైర్మెంట్ మనకు తగ్గుతుంది. అది మనకు తెలియకుంటేనే మీరు వాళ్ళు పేషెంట్స్ ఒక వేరే లెవెల్లో వెళ్ళిపోతారు. ఎందుకంటే మనం చూస్తున్నాను PDMDS సొసైటీలో మనకు వచ్చే పేషెంట్స్ వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి టాబ్లెట్స్ నేను ఎక్కువ అప్ అండ్ డౌన్ చేయాల అవసరం లేదు. నాట్ ఆల్, కొంతమంది అయితే ప్రోగ్రెస్ అవుతారు, మన చేతిలో ఉండదు. సో ఇట్ ఈస్ మెడిసిన్స్, దెన్ ఏదైనా ఉంటే మనకి సర్జికల్ ట్రీట్మెంట్ కొంతమంది పేషెంట్కి. కానీ ఫర్ ఎవ్రీ పేషెంట్ అదర్ యాక్టివిటీస్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే మెడిసిన్ రిక్వైర్మెంట్ మనం దాదాపు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతాను.
డాక్టర్ గారు, మెదడులో డోపమైన్ ప్రొడక్షన్ ఆగిపోవడం వల్ల పార్కిన్సన్ వ్యాధి వస్తుంది, ఇది కాకుండా ఇతరత్ర కారణాల వల్ల పార్కిన్సన్ వ్యాధి వచ్చే అవకాశం ఉందా?
ఎస్, ఒకటి మనం ఫస్ట్ నుంచి చెప్పేది, ఇది చెప్పేది ఇడియోపెథిక్ పార్కిన్సన్ డిజీజ్. దీనికి కారణాలు లేదు, వయసు అయినప్పుడు కొన్ని సెల్స్ చిన్నగా అయిపోయి దాంట్లో డోపమైన్ తగ్గిపోతుంది. చిన్న వయసులో జెనెటిక్ పార్కిన్సన్ కొన్ని జెనెటిక్ కారణాల వల్ల వచ్చేది. కానీ మనం ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న వెరీ గుడ్, ఇది సెకండరీ పార్కిన్సన్ చెప్పేది. కొన్ని వేరే కారణాల వల్ల పేషెంట్కి మనం చెప్పే ఆ సమస్య సిమ్టమ్స్ అన్నీ ఉంటుంది కదా, అది మనకి పార్కిన్సన్ లాగా ఉంది కానీ అది ఇడియోపెథిక్ పార్కిన్సన్ కాదు, ఇట్ ఈస్ నోన్ ఎస్ సెకండరీ పార్కిన్సన్. అది జరిగేది ఎట్లా, యూజువలీ మనం ఫస్ట్ ఏ పేషెంట్ కూడా ఇటువంటి సమస్యలతో హాస్పిటల్లో వస్తే ఫస్ట్ మనం అడిగేది మీరు వేరే ఏదైనా వ్యాధులకి మందులు వాడుతున్నారా, అది ఫస్ట్ డ్రగ్ ఇండ్యూస్డ్ పార్కిన్సన్ అని చెప్పేది, మందులతో వచ్చేది. దాంతో దాని అర్థం ఏది కాదు, ఆ మిగతా మందులన్నీ మనం మానేయాలి, ఎందుకంటే ఏ మందులు ఏ వ్యాధికి పెట్టేది కూడా ఇంపార్టెంటే, కానీ ఆ వ్యాధికి పెట్టే మందులు ఏమైనా మనకు సమస్య ఇచ్చేటప్పుడు డాక్టర్కి సలహం తీసుకొని ఆ మందులు ఏమైనా మార్చుకోవాలా. దాంట్లో ఒకటి సైకియాట్రిక్ మందులు ఉంటుంది, సైకియాట్రిస్ట్ వాళ్ళే దానికి కవర్ చేసి పెడతారు ఇలాగ పార్కిన్సన్ లాగా సిమ్టమ్స్ రాకుండా. కొన్ని మెడిసిన్స్ వేరే కూడా ఉంటుంది, కొన్ని గ్యాస్ ట్రబుల్కి ట్యాబ్లెట్ వేసుకునేది, కొన్ని కొన్ని వేరే ట్యాబ్లెట్స్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇలాగ సిమ్టమ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఓటీసీ ఓవర్ ది కౌంటర్ మెడికేషన్స్ పేషెంట్స్ తీసుకొని అలవాటు ఎక్కువైపోయింది. మనకు కొన్నిసార్లు అయితే మనకి కన్సల్టేషన్ టైం 15-20 మినిట్స్ ఉన్నప్పుడు 7 మినిట్స్ మాకు వాళ్ళు మెడిసిన్స్ చూడడానికే అయిపోతుంది, ఎందుకంటే అంత మెడిసిన్స్ వాళ్ళు తీసుకుంటారు, పెయిన్ కిల్లర్స్, గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్, యాంటీబయాటిక్, అంటే ఓవర్ ద కౌంటర్ వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మనం చెప్పేది. అదొకటి, ఆ డ్రగ్స్ మనకి కారణం ఒకటి ఉంటుంది. రెండోది పక్షవాతం. కొన్నిసార్లు 2-3 సార్లు పక్షవాతం వచ్చిన తర్వాత పేషెంటు మెడిసిన్స్ పక్షవాతానికి, యాజ్ ఐ సెడ్ ఇదన్నీ లైఫ్ లాంగ్ మెడికేషన్, ఎక్కడ పేషెంట్ తప్పు చేసేస్తే ఆ వ్యాధి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటుంది. 2-3 సార్లు పక్షవాతం వచ్చిన తర్వాత ఆ ఏరియాలో కూడా పక్షవాతం వచ్చేస్తే పేషెంట్కి ఇదే విధంగా సిమ్టమ్ స్లో అయిపోవడం, నడిచేది ఇబ్బంది రావడం, అట్లా పార్కిన్సోనియన్ లాగా కనిపిస్తారు కానీ అది పార్కిన్సన్ కాదు, కానీ సిమ్టమ్స్ అట్లే ఉంటుంది, స్లో, స్టిఫ్, నడిచేది ఇబ్బంది, పడిపోయే అవకాశాలు అట్లానే ఉంటుంది. మళ్ళీ హెడ్ ఇంజురీ, యాక్సిడెంట్స్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, ఏదో ఒకటి కారణాలతో హెడ్ ఇంజురీ జరిగినాక అదే విధంగా పేషెంటు పార్కిన్సన్ లాగా సిమ్టమ్స్ కనిపిస్తుంది. ముఖ్యంగా మనం గ్రామంలో పెస్టిసైడ్స్ అండ్ హెర్బిసైడ్స్, అది ఎస్ పురుగు మందులు ఉంటుంది కదా, అది అది మళ్ళీ అది అది వాడ అది యూజ్ చేయకూడదని కాదు డాక్టర్ చెప్పేది, వెన్ యూజ్ చేసేటప్పుడు జాగ్రత్తలు ఉండాలి, మాస్క్ ఉండాలి, గ్లవ్స్ వేసుకోవాలి, హ్యాండ్ వాషింగ్, డబ్ల్యూహెచ్ఓ టైప్ ఆఫ్ హ్యాండ్ వాషింగ్ ఉండాలి, ఇట్ షుడ్ టేక్ 5 మినిట్స్, బాగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి, మౌత్ నోస్ అన్నీ వాష్ చేయాలి, ఐస్ వాష్ చేయాలి, ఎందుకంటే లాంగ్ యూస్ వితౌట్ ప్రొటెక్షన్, ఇట్లా గ్లవ్స్, మాస్క్, గూగుల్స్ అన్నీ వేసుకోకుండా వాళ్ళు లాంగ్ స్టాండింగ్ ఉంటే, మనకు స్టడీస్లో ఉన్నాయి ఆ హర్బిసైడ్ పెస్టిసైడ్స్ వేసుకున్న వాళ్ళకి కూడా పార్కిన్సన్ ఫీచర్స్ వచ్చే అవకాశం ఉంది.
మధుర భాగం ముగించే ముందు మా శ్రోతల కోసం ఒక మంచి కవిత చెప్తారా?
తప్పకుండా అండి. హీలింగ్ మై ప్యాషన్. ఐ స్టార్టెడ్ మై డేస్ విత్ హెల్పింగ్ ద ఓల్డ్. ఐ కుడ్ సీ ద చిల్డ్రన్ లివింగ్ దెమ్ కోల్డ్. ఐ స్టార్టెడ్ మై డేస్ విత్ ద స్మైల్ ఆన్ ద ఫేస్. ఐ డిడ్ నాట్ నో ఇట్ విల్ బికమ్ మై ఎటర్నల్ రేస్. నౌ మై డేస్ అండ్ నైట్స్ ఆర్ మిక్స్ టుగెదర్. ఐ స్టాండ్ అమ్యూజ్డ్ రన్నింగ్ హిదర్ అండ్ థిదర్. Initially, it was common cold and fever. Later, I started dealing with things more severe. I missed my family. I missed their important days. I salute my family who stood by me all the way. Time rolled on and I have turned gray. Time can't roll back to watch my child play. Magic for me is when any ailment I cure. Music to me is the thanks that I hear. I forget my food, I forget my dear. I live every day to wipe away their fear.
మీ కవిత చాలా బాగుందండి. ఈ వ్యాధికి సంబంధించి మరిన్ని వివరాలు సాయంత్రం ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో 2వ భాగం వినగలరు.